జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహించి భగవద్గీతకు శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో అత్యద్భుతంగా ప్రశ్నోత్తరాలని సంధిస్తూ ఓ గ్రంథాన్ని అందించారు. దానిలో ప్రతి శ్లోకం, ప్రతి పదం చాలా విలువ కలిగి మనందరినీ ఎంతో చైతన్యవంతం చేస్తూ ఉన్నాయి. దాన్ని మనం ఆచార్య అనుగ్రహంగా 79 భాగాలు ముగించాం. ఈవేళ 80వ భాగం. కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. భగవద్గీతలో 3వ అధ్యాయం, దానిలో ఉన్న విశేషాలని వివరిస్తూ ఉన్నారు స్వామి. నిన్నటి రోజున కైంకర్యం అనేది ఎలా ఉంటుందో తెలియజేస్తూ, కైంకర్యం చేసేటువంటి వారి బుద్ధి ఏ రకంగా ఉంటే పరమాత్మ స్వీకరిస్తాడు, మనం ఏ పని చేసినా ఎటువంటి కైంకర్య భావన ఉండాలి అనే దాని మీద చర్చ సాగుతూ ఉంది. బుద్ధిపూర్వకంగా తప్పులు చేస్తున్న వారికి కైంకర్యం అని అనుకుంటూ ఆ తప్పులు చేస్తే శిక్ష తప్పదంటారా అని శిష్యుడు అడిగిన ప్రశ్నకి గురువుగారు చెప్తున్న సమాధానం ఈవేళ సాగుతుంది. అడిగేం రామానుజదాసం రానాయనారా, కూర్చో, నిన్నటి చెప్పినవన్నీ విశేషాలు అర్థమయ్యాయా? అడిగేను అడిగేను, అయినాయి కానీ ఇంకా ఆ చర్చ అలా కొనసాగితే బాగుంటుందని దాసుని అభిప్రాయం. అలాగే నిన్న నువ్వు ప్రశ్న వేసావు కదా, కైంకర్యం అనుకుంటూ ఏదో తప్పులు చేసేసి ఇది కూడా కృష్ణార్పణం అంటూ చేసేస్తే మనకి మోక్షం వచ్చేస్తుందా అన్నట్టుగా, దానికి సమాధానం ఏమిటంటే, శరణాగతి చేసిన వారికి తప్ప మిగిలిన వారందరికీ పాపకర్మ మోక్ష విరోధమే, గుర్తుపెట్టుకో. పుణ్యకర్మ మోక్ష సహకారి, ఇది సాధారణ నియమం. ఇక అవసులై పాపకర్మ చేస్తున్నప్పుడు కైంకర్య భావన ఉంటే అది మోక్ష విరోధి కాదు. బుద్ధిపూర్వకంగా పుణ్యకర్మ చేస్తున్నప్పుడు కైంకర్య భావన లేకపోతే మాత్రం అది మోక్ష విరోధే. అవసులై పుణ్యకర్మ చేస్తున్నప్పుడు కైంకర్య భావనతో సంబంధం లేకుండా అది మోక్ష సహకారే అవుతుంది. బుద్ధిపూర్వకంగా పాపకర్మ చేస్తున్నప్పుడు కైంకర్య భావన ఉన్నా అదేమో మోక్ష విరోధే. శరణాగతి చేసిన వారి పాపపుణ్యకర్మలకి మోక్షానికి సంబంధం ఉండదు, భగవంతుడి ఇష్టప్రకారం మోక్షం వస్తుంది. అడియేను అడియేను, అయినా సరే ఇక్కడ మనము ఈ శరణాగతి గురించి కాదు కదా మన చర్చ, అసలు మన టాపిక్ ఇప్పుడు వేరు కదా స్వామి. కర్మయోగం, జ్ఞానయోగం వీటి గురించి బాగా తెలుసుకోవాలనుకుని 3వ అధ్యాయం ప్రారంభించాం కదా స్వామి. అవునవును, కర్మయోగం జరగకుండా జ్ఞానయోగం సాధ్యం కాదు కదా, అందుకని ప్రస్తావన. అడియేన్, అయితే జ్ఞానయోగ ప్రస్తావనే అనవసరం అనిపిస్తోంది నాకు. దాన్ని ఎవ్వరూ నేరుగా ప్రారంభించడం కుదరదు అని అన్నప్పుడు ఇక దాని వివరణ ఎందుకు స్వామి? పొరపాటున ఆయన, కర్మలనేవి ఒక జన్మకి పరిమితం కావు, అందుచేత కర్మయోగ జ్ఞానయోగాలు కూడా ఒక జన్మకి పరిమితం కాకపోవచ్చు. బాగా జ్ఞాపకం చేసుకో. అదే స్వామి, అంటే ఏమిటి ఎలాగంటారు? ఇప్పుడు గత జన్మలలో చేసిన కర్మయోగం పక్వస్థితిలో ఉన్నప్పుడు ఈ జన్మలో జ్ఞానయోగంలోకి ఒక వ్యక్తి చాలా త్వరగా ప్రవేశిస్తాడు. అది చూచిన వారికి ఇతడు జ్ఞానయోగంలోకి నేరుగా ప్రవేశించాడు అని అనిపిస్తుంది.
గత జన్మల వివరాలు వారికి తెలియవు. అందువల్ల అలా అనుకునే ప్రమాదం. అడియను అడియను. దీనిని మీరు కర్మయోగారంభ ఆటంకమైన పాపాలు తొలగగానే కర్మయోగాన్ని, జ్ఞానయోగ ఆరంభ ఆటంకమైనటువంటి పాపాలు తొలగగానే జ్ఞానయోగాన్ని ఆరంభిస్తాడు. కానీ కర్మయోగం జ్ఞానయోగాల్లో ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అని చెప్పలేమని గతంలో మీరు చెప్పారు, ఈ కారణం వల్లేనా స్వామి? అవును, గత జన్మలో చేసిన కర్మయోగం పక్వస్థితికి రావడం వలన ఈ జన్మలో కొందరు నేరుగా జ్ఞానయోగం ప్రారంభించేసినట్లుగా ఉండడం చూసి అదే పద్ధతేమో అని పొరపాటు పడి మనం కూడా అలా చేద్దాం అంటూ మనకు ఈ శాస్త్రం అంటే విధి చెప్పినటువంటి కర్మల్ని ప్రారంభించకపోవడం కానీ ప్రారంభించినవి ఆపేయడం కానీ చేయకూడదు. ఒకవేళ చేస్తే అడియన్, చేస్తేనా ఏమవుతాడో మనకి ఈ పక్కన ఉన్నటువంటి 6వ శ్లోకం చెప్తుంది. దాని ఒకసారి చదవమంటావా, తెలుసుకుంటావా? మరి అడియన్, 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. దీనికి అన్వయం చెప్తాను విను. యహ కర్మేంద్రియాణి సంయమ్య ఇంద్రియార్థాన్ మనసా స్మరన్ ఆస్తే విమూఢాత్మా సహా మిథ్యాచారః ఉచ్యతే. అంటే ఎవరు కర్మేంద్రియములను నిగ్రహించినా మనస్సు చేత విషయములను అనుభవిస్తూ ఉంటాడో వాడు మూఢాత్ముడని కపటాచారుడని అనబడతాడు. అడియేనడియే, చాలా పెద్ద తిట్టులాగా ఉంది ఇది, కపటాచారుడు మిథ్యాచారుడు అంటూ. ఆహా, ఇప్పుడు వాడుక భాష ప్రకారంగా ఇది పెద్ద తిట్టనే అనుకోవచ్చు. నువ్వు తరచి చూస్తే ఒక లక్షణాన్ని చెప్తున్నారు అని కూడా అనుకోవాలి. అదెలాగడియన్? ఇప్పుడు ఉదాహరణకి, ఒరే అప్రాచుడా అని పెద్దలు నిందాపూర్వకంగా పిలవడం ఒక తిట్టుగా వాడడం మనకి తెలుసు కదా. కానీ అప్రాచ్య పదానికి అర్థం చూస్తే కాస్త తేలికగానే ఉంటుంది ఆ నింద. ఈ కాలంలో తూర్పు దేశం మనది, అంచేత మనమందరం ప్రాచ్యులం. మరి పశ్చిమ దేశాల వారందరూ అప్రాచ్యులు కదా. అడిగాను అడిగాను, ఏదో అడిగితే ఇదంతా ఎందుకండి దాసుడికి? ఆహా, ఉద్దేశము ఆచారము రెండు ఒకటిగానే ఉన్న కాలం గురించి అనుకుంటే మిథ్యాచారుడు అనేది తీవ్రమైన నిందే అని నీకు తెలియజెప్పడాని కోసం, అంతకంటే ఏమీ లేదు ఇది. అడిగాను అడిగాను. అయితే ఇక్కడ ఉద్దేశ్యం వేరు ఆచారం వేరు అయినవాడు అని అర్థమా ఈ మిథ్యాచారుడు అంటే? సరిగ్గా చెప్పావు. అవును, ఆత్మజ్ఞానం పొందాలనేది ఉద్దేశ్యంగా ఉన్నవాడు మనస్సులో కూడా ఆ ఆత్మజ్ఞాన సంబంధ ఆలోచనలనే తలుస్తూ ఉండాలి. అంతేగాని లౌకిక విషయానుభవం మనస్సులో ఉండకూడదు. అలా ఉంటే ఆచారం వేరు ఉద్దేశం వేరు అయిపోతుంది, అప్పుడు మిథ్యాచారుడు అని అనబడతాడు. అంతే కదా లోకంలో మనం వాడిని కపటి అంటాం కదా. అది అడిగేం, నాకు ఇక్కడ ఏదో అయోమయంగా ఉంది. ఇప్పుడు ఉద్దేశ్యం వేరు ఆచారం వేరు అయినవాడు మిథ్యాచారుడని నిందిస్తున్నారు కదా. మరి వెనకటి శ్లోకంలో వ్యాఖ్యానం చెప్తూ కర్మయోగంలో ప్రతి పని కైంకర్యమే అనే భావన నడవాలి అన్నారు. లౌకిక ప్రయోజనాలనిచ్చే కర్మని కూడా కైంకర్యమే అని భావిస్తూ ఉన్నప్పుడు అది కూడా మిథ్యాచారం అవ్వలేదా? అక్కడ నిందించలేదేమిటి? ఓ రామ రామ, అయ్యో రామ, ఈ రెండిటికీ ఇలా ముడిపెడతావేమిటయ్యా బాబు నువ్వు? సరేలే, ఇప్పుడు హంతకుడు అని అంటే అర్థం ఏముంది అడియన్, అంతకుడు అంటే చంపినవాడు అని కదా అర్థం. అది నిషేధమే కదా. ఎవరినైనా హంతకుడా అని పిలిస్తే మరి అది నిందే కదా. అవును స్వామి. మరి దేశ రక్షణ కర్తవ్యంలో ఉన్న సైనికుడు శత్రువుని చంపాడు అనుకుందాం, వాణ్ణి హంతకుడు అని నిందించవచ్చా? నిందిస్తున్నామా? లేదడియన్. పని ఒకటే అయినప్పటికీ ప్రయోజనం ఉత్తమమైనది కనుక నింద రాదు. ప్రశంసించబడతాడు కూడా వాడు. అలాగే నాయన, ఇక్కడ కూడా మిథ్యాచారుడు అనేది నింద కర్మయోగికి రాదు. మనస్సు మంచిగా ఆలోచిస్తుందా చెడుగా ఆలోచిస్తుందా అనే విషయమే ముఖ్యం. ఆధ్యాత్మిక రంగంలో కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల ప్రవృత్తుల కన్నా కూడా మనస్సు యొక్క ప్రవృత్తే ప్రధానమైన భూమిక. అది ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. అర్థమైందా బాగా? ఏమో అడియన్, నాది అంత గొప్ప బుద్ధి కాదు, కొంచెం మందబుద్ధే. సరే అయితే మరి విను, కొంచెం వివరిస్తానే. మనస్సు, ఇంద్రియాలు, అవయవాలు, ఈ మూడు తెలుసు కదా మనకున్న సంగతి. అవునడియన్. అవయవాలు అంటే చేతులు, కాళ్ళు వగైరా, ఇవన్నీ పాంచభౌతికములు అంటాం. అంటే నిప్పు, నీరు, గాలి, మట్టి, ఆకాశం అనే ఐదు భూతముల వలన తయారైనవి అని అర్థం. నెక్స్ట్ మనస్సు, ఇంద్రియాలు, ఇవి పాంచభౌతికాల కావు. ఈ తేడా నువ్వు మొట్టమొదటి అర్థం చేసుకో. అడిగిన అడిగిన ఇది అర్థమైంది అడిగేను. ఇదివరకు ప్రస్తావించినట్లు గుర్తు కూడా మీరు, మనస్సు, ఇంద్రియాలు, అవయవాలు కూడా ప్రకృతి సంబంధమైనవే, కానీ అవయవాలు పాంచభౌతికాలు అని దేవరవారు చెప్పారు. ఇప్పుడు ఇంద్రియాలు అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి జ్ఞానేంద్రియం, రెండవది కర్మేంద్రియాలు అని. ఇప్పుడు జ్ఞానంతో సంబంధం కలిగినవి జ్ఞానేంద్రియాలు, కర్మతో పనితో మాత్రమే సంబంధం కలిగినవి కర్మేంద్రియాలు. కానీ మనస్సు మాత్రం జ్ఞానేంద్రియము, కర్మేంద్రియం కూడా. ఇదొకటి అర్థం చేసుకో నువ్వు అడిగాను. అర్థమైంది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానాన్ని గ్రహిస్తాయి. అలాగనే వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు ఐదు పనిని ప్రేరేపిస్తూ ఉంటాయి. మనస్సు రెండింటినీ చేస్తుంది. అంతేనా కదా అడియన్? అంతే. ఇప్పుడు జ్ఞానేంద్రియాలకైనా కర్మేంద్రియాలకైనా అవయవాలు ఉంటే తప్ప వాటి లక్షణాలు వ్యక్తమవ్వవు. మనస్సుకి అవయవం అవసరమా? అవసరం లేదు కదా. అర్థమైందా? అడియన్ అడియన్. అర్థమైంది. కళ్ళు మూసుకుని ఉంటే చక్షురింద్రియ లక్షణం వ్యక్తమవదు. కానీ మనస్సు కళ్ళు అనే అవయవంతో సంబంధం లేకుండానే చూస్తుంది. పాదము అనే ఇంద్రియ లక్షణం వ్యక్తమవ్వాలంటే పాదం అనే అవయవం ఉండాల్సిందే కదా. కానీ మనస్సుకి పాదం అనే అవయవం లేకపోయినా నడక అనే దానిని అనుభవించేస్తుంది కదా అడియన్. అమ్మయ్యా, ఇప్పటికీ నీకు చాలా విషయాలు గుర్తున్నాయని అనిపిస్తోందిలే. ఇంకో విషయం గుర్తుందా? జ్ఞానేంద్రియముల అనుభవం ఎన్ని విధాలుగా ఉంటుంది? అదే అడియన్, జ్ఞాపకం ఉంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే ఐదు విధాలుగా ఉంటుంది. ఇప్పుడు వరుసగా చెప్పాలంటే చెవి శబ్దానికి, చర్మం స్పర్శకి, కన్ను రూపానికి, నాలుక రసమునకు, ముక్కు గంధమునకు, ఇలా ఐదు జ్ఞానేంద్రియాలని గ్రహిస్తాయి కదా అడియన్. మరి అనుభవం అంటే ఏమిటి? అనుభవం అంటే అడియన్, అది సుఖమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు, సుఖ దుఃఖాలు కలిసిందైనా కావచ్చు, కేవల శబ్దానుభవము కావచ్చు, స్పర్శానుభవము కావచ్చు, రూపానుభవం కావచ్చు, రసానుభవం కావచ్చు, గంధానుభవం కావచ్చు, లేదా వీటిలో అన్నింటి లేదా కొన్నింటి కలయికైనా కావచ్చు. ఇదంతా మనకు అనుభవమే కదా స్వామి. అంతేనా అంట? అంతేనా అంటే అడిగాను కాదు, ఇంకా ఉంది. ఈ ఐదు అనుభవానికి వచ్చేటప్పుడు వాక్పాణి, పాదము, పాయువు, ఉపస్థలలో అన్ని కానీ కొన్ని కానీ ప్రేరేపించబడి అనుభవం ఇంకా ఇంకా బహుముఖంగా మారిపోతుంది. ఓహ్, ఇంతేనా అర్థమైంది నీకు? అదే కాదు అడియన్, మనస్సు కూడా కలవచ్చు, కలవకపోవచ్చు కదా. ఓహో, మరి అవయవములో చెప్పు. అవయవముల ప్రవృత్తి లేనప్పుడు దానిని మానసిక అనుభవం అనే అంటాం అడియన్ అని అంటూ ఈవేళ 1360వ ప్రశ్న వరకు పూర్తయింది. దీని సమాధానం స్వామివారు అనుగ్రహిస్తున్న విషయాన్ని మళ్ళీ రేపటి రోజున గమనిద్దాం. ఇంత చక్కగా ఈ ఆ విషయాలని, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ విషయాలని వ్యక్తపరిచి అర్థం చేయిస్తున్నటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ, ఇది వింటున్నటువంటి మీ అందరికీ శ్రీకృష్ణార్జునుల యొక్క కటాక్షం లభించాలి అని ఆశిస్తూ, అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.